భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః
ముండకోపనిషత్ మొదటి అధ్యాయం రెండవ ఖండం 12వ శ్లోకం
పరీక్ష్య లోకాన్ కర్మజితాన్ బ్రాహ్మణః నిర్వేద మాయాత్ నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం.
అంగిరసుడు తన శిష్యుడైన శౌనక మహర్షితో బ్రహ్మ విద్యను గురించి బోధిస్తున్నారు. బ్రహ్మ విద్యనే అక్షర విద్య అని చెప్తారు. అక్షరం అంటే ఏదైతే క్షీణించదో, క్షీణ స్వభావము లేనటువంటిది అక్షరం. ఇంగ్లీష్లో ఇంపెరిషబుల్ అంటాం. ఆ పరబ్రహ్మ ఒక్కటే ఈ ప్రపంచంలో క్షీణత లేనటువంటిది. ఆ పరబ్రహ్మాన్ని మన శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ అంటారు. ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసం ఆలోచన పరులు ప్రయత్నం చేస్తారు. ఈ పరబ్రహ్మాన్ని, అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసం ఆలోచన పరులు ప్రయత్నం చేస్తారు. అంటే ఏమిటి? థింకింగ్ పీపుల్ వర్క్ టు అటైన్ దిస్ ఇంపెరిషబుల్ బ్రహ్మన్. అంటే ఇండైరెక్ట్లీ నాన్ థింకింగ్ పీపుల్, యోచనాపరులు కానటువంటి వాళ్ళు ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు ఏం చేస్తారండి మరి అంటే, వాళ్ళు కర్మకాండలోనే కర్మం చేయడం ద్వారా యజ్ఞాలు యాగాలు క్రతువులన్నీ చేయడం ద్వారా స్వర్గానికి వెళతాం, ఆ స్వర్గానికి వెళ్ళడమే జీవిత పరమావధి అనుకొని, అనుకోకడమే కాదు మేము చేసేదే చాలా ఉన్నతమైనటువంటిది, దీన్ని మించినటువంటి సాధన మరొకటి లేదు అని చెప్పి అందరికీ ప్రచారం కూడా చేస్తారు వాళ్ళు. ప్రచారం చేయడమే కాదు, ఎవరైనా అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అటువంటి బ్రహ్మం అంటూ ఏమీ లేదు అని కూడా చెప్తారు వాళ్ళు. వాళ్ళందరిని ఏమంటారంటే కర్మరఠ అంటారు, కర్మీ అంటాం. ఇంకొక రకమైనటువంటి మనుషులు ఉన్నారు, వాళ్ళెవరు అంటే ఈ కర్మల ద్వారా వచ్చేటటువంటి ఈ స్వర్గలోకం ఉత్తమ లోకాలు మాకు వద్దు. ఎందుకని వద్దండి మాకు? అవన్నీ కూడా తాత్కాలికమే. ఇలా వస్తూనే ఉంటారు మనుషులు. ఓకే, ముండకోపనిషత్తు ఇది. నౌ ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ యూ, హౌ యు మచ్ యూ హ్యావ్ కాన్సన్ట్రేషన్, మన ఏకాగ్రత ఎంత ఉందా అని పరీక్ష చేయడానికి భగవంతుడు ఇక్కడ పెట్టాడు మనకి ఈవేళ. అందుకని అటు వెళుతూనే ఉంటారు, 7:30 దాకా మీరు ఇటు చూస్తూనే ఉండాలి. ఈ కర్మ చేయడం వల్ల వచ్చేటటువంటి లోకాలు అన్నటువంటి అనిత్యమైనటువంటివి. ఆ అనిత్యమైన లోకాలకు వెళ్ళిన తర్వాత మా పుణ్యం క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ మేము ఈ లోకాలకు రావాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది ఉపాసన చేసి మాకు ముక్తి కలగాలి అనేటువంటి కోరుకుంటారు. వాళ్ళు ముక్తి కలగాలని కోరుకుంటారు. వాళ్ళకేమిటి, క్రమముక్తి లభిస్తుంది. ఉపాసన చేస్తారు, సకామంతో కాకుండా ఎటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలు లేకుండా భగవద్ధ్యానంలో వాళ్ళ యొక్క సమయాన్ని సమర్పిస్తూ ఆ సమయంలోనే వాళ్ళు ఆ యొక్క కోరికతో ఉంటారు, నిష్కామంతో, మాకు ఆ భగవంతుడు ముక్తిని ప్రసాదించాలి అని. స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకోరు, మాకు ముక్తి కావాలని కోరుకొని ఉపాసన చేస్తారు. వాళ్ళకి క్రమముక్తి లభిస్తుంది, బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చదువుకొని క్రమముక్తిని పొందుతారు. వీళ్ళిద్దరికంటే కూడా, ఈ కర్మ చేసేవాళ్ళకంటే కూడా ఉపాసన చేసేవాళ్ళకంటే కూడా ఇంకొంచెం బుద్ధి సూక్ష్మమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, పరీక్ష లోకాన్ అన్నారు. ఈ లోకాలన్నిటినీ పరీక్షించి ఏ ఏ లోకాల ద్వారా ఏ ఏ ఫలాలు వస్తాయి, అవన్నీ ఆయాసంతో కూడినటువంటివండి. వేదాంతం క్లాసులో ఏం ఆయాసం ఉందండి? ఏమైనా కష్టపడాలా? పైసా ఖర్చు లేదు, ఇస్తే గురుదక్షిణ మనకి ఇష్టమైతే ఇస్తాం, అది లేకపోతే లేదు. పుస్తకం కొన్నా కూడా కొనకపోయినా ఎవరు అడగరు. ఆయాసం లేనటువంటిది వేదాంత పఠనం. కాబట్టి శారీరక శ్రమ, మానసిక శ్రమ ఆ కర్మ ఉపాసనలో, అంతేకాకుండా వాటి ఫలితం అనేటువంటిది, కర్మ ఫలితం అనిత్యం, నిత్యం కాదు, శాశ్వతం కాదు. ఈ ఉపాసన వల్ల వచ్చే ఫలం శాస్త్రం చెప్తోంది నాకు క్రమముక్తి వస్తుందని బ్రహ్మలోకానికి వెళితే, బట్ నాట్ వెరిఫైయబుల్. నేను ఇక్కడ దాన్ని పటిష్టంగా తెలుసుకోలేను. శాస్త్రం చెప్పింది నువ్వు ఉపాసన చెయ్యి, నిష్కామంతో బ్రహ్మలోకానికి వెళతావు, మోక్షాన్ని పొందుతావు అన్నది, బట్ నాట్ వెరిఫైయబుల్ అని. ఐ కెనాట్ వెరిఫై హియర్. కాబట్టి ఈ వ్యక్తి మూడో రకమైనటువంటి వ్యక్తి, ఐ వాంట్ సచ్ ఏ నాలెడ్జ్ హుచ్ ఐ కెన్ వెరిఫై హియర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడే ఈ జీవితంలోనే ఈ శరీరంలో ఉన్నప్పుడే నేను ఇది దృఢంగా నిశ్చయించుకోగలను, ఇది జ్ఞానం అనేటువంటిది నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేటటువంటిది ఆత్మజ్ఞానం. ఆ వ్యక్తిని గురించి చెప్తున్నారు ఇక్కడ అంగిరసుడు. ఏమని చెప్తున్నారు, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ. ఈ కర్మలు చేయడం వల్ల వచ్చే ఫలితాలన్నింటినీ పరీక్షించి బ్రాహ్మణ అంటే ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవాలన్నటువంటి చింతన కలిగినటువంటి ముముక్షు అని అర్థం. బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్. ఇక్కడ బ్రాహ్మణ అంటే ఇంకొక అర్థం చెప్పాను, కర్మయోగి అని చెప్పాను. ఇందులో చాలా సూక్ష్మం ఉంది. బ్రాహ్మణ అంటే కర్మయోగి అని ఎందుకు చెప్పాను తెలుసా? ఈ లోకాలు వీటి యొక్క ఫలితాలన్నీ పరీక్షించి అని చెప్పన్నారు. అలా పరీక్ష చేశాడు అంటే అతనికి చిత్తశుద్ధి ఉండి ఉండాలి, సూక్ష్మమైన బుద్ధి ఉండి ఉండాలి. అలా చిత్తశుద్ధి సూక్ష్మమైన బుద్ధి ఉన్నది అంటే కర్మయోగం చేసి ఉండాలి, లేకపోతే రాదు. దిస్ ఈజ్ వాట్ ఇన్ఫరెన్స్ అంటారు. హౌ వీ కెన్ నో హీజ్ ఎ కర్మయోగి? అసలు ఈ ఆలోచన కలగాలి అంటే పరిశుద్ధత ఉండి ఉండాలి మనసులో. పరిశుద్ధత ఉండి ఉండాలి అంటే కర్మయోగం చేసి ఉండాలి. చిత్త సంస్కారం రావాలంటే కర్మయోగం చేసి ఉండాలి. కాబట్టి మనం కర్మయోగి అని చెప్పడంలో తప్పు లేదు అని. బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్ అంటే వైరాగ్యాన్ని పొంది వీటన్నిటి మీద ఏం చేస్తాడు, అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. కృతేన అకృత నాస్తి. ప్యూర్లీ టెక్నికల్ టర్మ్ ఇది. ఇది వేదాంతంలో ఉపయోగించే పదం. కృతేన అంటే కర్మ ద్వారా అని, యజ్ఞం యాగాలు చేసే కర్మల ద్వారా. కృతేన అకృత నాస్తి. అకృత అంటే మోక్షం. మోక్షం అంటే ఆత్మజ్ఞానం. కాబట్టి కర్మ ద్వారా పొందలేనటువంటిది ఆత్మజ్ఞానం, అదే మోక్షం. కృతేన అకృత మోక్ష న ప్రాప్నోతి అన్నారు. మోక్షం లభించదు. అందుకని ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా చిత్తశుద్ధినిస్తాయే కానీ కర్మలు జ్ఞానాన్ని ఇవ్వవు. ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. మీకు ఆత్మజ్ఞానం కావాలి అంటే ఏం చేయాలో కూడా చెప్పబోతున్నారు. కృతేన అకృత నాస్తి అంటే ఏమండి, నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఏం చేయమంటారో చెప్పండి అన్నారు. ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదువు. ఏది కృతేన అకృత నాస్తి, చెయ్యడం వల్ల మోక్షం అనేటువంటిది జ్ఞానం అనేటువంటిది సంభవించదు. కాబట్టి నేను ఏమి చెయ్యాలి అని ఎలా అడుగుతున్నావు? చెయ్యడం అనేటువంటి కృతం కర్మ. కాబట్టి ఆత్మజ్ఞానానికి ఏమి చెయ్యక్కర్లేదు. మరి ఏం చేయాలండి? మళ్ళీ ఏం చెయ్యక్కర్లేదు అంటే ఏం చేయాలి అంటామేమిటి అన్న. ఏమి చెయ్యాలి అంటే ఏమి చేయక్కర్లేదు, వేదాంత శ్రవణం చెయ్యి అన్నారు. వేదాంత శ్రవణం చేయాలంటే ఏం చేయాలండి అన్నారు. చదవండి మూడో లైను అన్నారు. తద్విజ్ఞానార్థం. ఆ విజ్ఞానాన్ని పొందడానికి అన్నారు. తద్విజ్ఞానార్థం అంటే కాబట్టి ఎప్పుడైతే ఈ కర్మల ద్వారా ఆత్మజ్ఞానం లభించదో అందుచేత విజ్ఞానార్థం అంటే జ్ఞానం విజ్ఞానం. జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానం, విజ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానం, డైరెక్ట్ నాలెడ్జ్. ఒక వి చేరంగానే ఎంత మార్పు వచ్చిందో చూడండి. వి ఉపసర్గ ప్రిఫిక్స్, అందులో ఎంత మీనింగే మారిపోయింది. జ్ఞానం అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడండి, ఇది జ్ఞానం. ఆత్మ ఉన్నది, ఆత్మ నాలో కూడా ఉన్నది, అంతటా ఉన్నాడు. అందరం చెప్పే కదండి ఇది. కడవుళ్ళంటే ఏమిటి? కడంది ఉళ్ళ ఇరుకారు కడవుళ్ళు అని చెప్తున్నారు కదా. దానికోసం ఏం చదవాలండి? మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఆ మాట చెప్పడానికి. యూ నీడ్ నాట్ స్టడీ, దానికోసం చదవక్కర్లేదు. ఆత్మ నా లోపల ఉన్నది, వెలుపులా ఉన్నది, ఇది జ్ఞానం అంటాం. కానీ ఈ వ్యక్తికి ఏం కావాలి? ఈ పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణుడికి విజ్ఞానం కావాలట. బ్రహ్మ ఉందని తెలుసుకోవడం కాదు, బ్రహ్మ అస్తి ఇది జ్ఞానం, అది చాలదు. బ్రహ్మ అస్మి, నేను ఆ బ్రహ్మాన్ని అనేటటువంటి జ్ఞానం కావాలి, అది విజ్ఞానం. అంటే బ్రహ్మ ఉన్నది అని తెలుసుకోవడం పరోక్ష జ్ఞానం, ఇండైరెక్ట్ నాలెడ్జ్ పరోక్ష జ్ఞానం అంటారు. కానీ ఆ బ్రహ్మమును నేనే, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ జీవాత్మను నేనే అయ్యున్నాను అని తెలుసుకోవడం అపరోక్ష జ్ఞానం, డైరెక్ట్ నాలెడ్జ్. అదేమో ఇండైరెక్ట్ నాలెడ్జ్, ఇది డైరెక్ట్ నాలెడ్జ్. తద్విజ్ఞానార్థం, అటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ఎందుకు చదవాలండి సోమవారం సోమవారం క్లాసు? విజ్ఞానార్థం. ఆ పరబ్రహ్మాన్ని నేనే అనే జ్ఞానం పొందాలి అంటేనే ఈ క్లాస్ అండి, లేకపోతే అవసరమే లేదు. మీరు ఉపాసన చేయదలుచుకున్నారా, ఇక్కడికి రానే అవసరం లేదు. కర్మలు యాగాలు హోమాలు చేయాలనుకున్నారా, ఇక్కడికి రావక్కర్లేదు, అక్కడికి వెళ్ళొచ్చు. ఆ హాల్లో మంచి ఫంక్షన్ జరుగుతుంది, యు కెన్ గో దేర్. అంతేకాకుండా జ్ఞానం వస్తే చాలండి, నాకు భగవంతుడు ఉన్నాడని తెలిస్తే చాలు, దానికోసం కూడా ఇక్కడికి రావక్కర్లేదు. మరి దేనికి రావాలండి అంటారు. ఏది తెలుసుకుంటే నా యొక్క దుఃఖము పోతుందో ఆ విజ్ఞానాన్ని నేను పొందాలి. కర్మ ద్వారా నా దుఃఖం నశించదు, ఉపాసన ద్వారా దుఃఖం నశించదు, జ్ఞానం ద్వారా దుఃఖం పోదు, విజ్ఞానం వల్లనే దుఃఖం పోతుంది. ఎప్పుడు? నేను ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకున్నప్పుడు. తరతి శోకం ఆత్మవిత్ అన్నారు. ఆత్మవిత్ అంటే ఆత్మను తెలుసుకున్న వ్యక్తి శోక సాగరాన్నించి తరిస్తాట, బయటపడతాడు అని అర్థం. తద్విజ్ఞానార్థం అంటే అంత మీనింగ్ ఉంది. సరేనండి, ఆ విజ్ఞానం పొందాలంటే ఏమి చేయాలండి అంటే, సహైవ అటువంటి వ్యక్తి ఎవరు విజ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారో, ఎవరు ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారో, ఆ వ్యక్తి సమిత్పాణిహి శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురుం అభిగచ్చేత్. ఇది బిలియన్ డాలర్స్ అనో వాల్యూ, వర్త్ నోటింగ్ సెంటెన్స్, అమూల్యమైనటువంటిది, మూల్యం లేనటువంటి పదం ఇది, దానికి మూల్యం కట్టలేము. అమూల్యం అంటారు చూసారా, అమూల్యం అంటే ఏమిటి? మూల్యం, దానికి విలువే కట్టలేము, అంత విలువ ఉంది అందులో, ఇంత విలువ అని చెప్పలేము ఆ మాటలో. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి విజ్ఞానాన్ని పొందాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి సమిత్పాణిహి, ఇంతవరకు చూస్తున్నాం పోయిన క్లాసులో, ఈ విషయాన్ని చెప్పలేదు నేను ఈ లైన్లో. సమిత్పాణిహి అంటే, సమిత్ అంటే ఎండు పుల్లలు, సమిత్తులు అంటారు చూసారు, సమిధలు. సమిత్తులు అంటే సన్న సన్న పుల్లలు, హోమాల్లోకి వాడతారు చూసారా, డ్రై ట్విగ్స్ అంటారు సమిత్ అంటే. సమిత్ పాణిహి అంటే చేతిలో పెట్టుకొని, పాణి ఆ సమిత్తులు చేతిలో పెట్టుకొని, శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురుం అభిగచ్చేత్. ఏం చేయాలంటే ఇవి చేతిలో పెట్టుకొని, శ్రోత్రియుడైనటువంటి అంటే బాగా శాస్త్రాన్ని చదివినటువంటి, వడపోసినటువంటి అంటారు చూసారా, కరచి కుడిచి అంటారు తమిళ్లో, మనం ఏమంటాం తెలుగులో, వడపోసినటువంటి వాళ్ళు అని అర్థం. శాస్త్రంలో దాని యొక్క గూఢమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని ఎవరైతే వాని యొక్క గురువు దగ్గర చదివి, ఇంకొక గురువు దగ్గర చదివి శిష్యరికం చేసి శ్రోత్రియుడు అంటాం. ఏ స్కాలర్లీ పర్సన్, వెల్ వర్స్డ్ అన్నాడు, వెల్ వర్స్డ్ ఇన్ నాలెడ్జ్, వెల్ వర్స్డ్ ఇన్ కమ్యూనికేషన్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. శ్రోత్రియం అంటే అది అర్థం. తర్వాత శ్రోత్రియుడైతే చాలదండి, ఇంకా నీవు అదృష్టవంతుడివి, తొందరగా జ్ఞానం పొందాలనుకుంటావా, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి ఆ శ్రోత్రియుడే. బ్రహ్మనిష్ఠుడంటే ఆ బ్రహ్మస్వరూపాన్ని తానే అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి, నిష్ఠ కలిగినటువంటి, స్థితప్రజ్ఞుడైనటువంటి ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. ఉత్తమ గురువు అన్నమాట. ఉత్తమ గురువు అంటే మరి అధమ గురువు మధ్యమ గురువు ఉండుండాలి కదా, అంతకుముందు చెప్పాను, మళ్ళీ కాంటెక్స్ట్ కదా గుర్తు చేస్తాను. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అంటే ఉత్తమ గురువు. అంటే ఎవరు? శాస్త్రంలో ఏం చెప్పబడి ఉన్నది, దాని యొక్క తాత్పర్యం ఏమిటి అని పరిపూర్ణంగా తెలిసినటువంటి గురువు నెంబర్ వన్. అంతేకాదు, ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి దాన్ని తాను స్వయంగా తాదాత్మ్యం పొంది అనుభవించినటువంటి, నేనే బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి జ్ఞాన నిష్టలో ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మే తాను అనేటువంటి నిష్ట కలిగినటువంటి వ్యక్తి బ్రహ్మనిష్ఠుడు. కాబట్టి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే ఏమిటి? ఈజ్ ఎ నాలెడ్జబుల్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ హీ నో హౌ టు కమ్యూనికేట్, హీ నోస్ ద టీచింగ్ మెథడాలజీ. అన్నారు పరంపర పద్ధతి శాస్త్ర టెక్నిక్స్ ఎవ్రీథింగ్ హీ నోస్ ఆర్ షీ నోస్ హౌ టు కమ్యూనికేట్, దట్ ఈస్ కాల్డ్ శ్రోత్రియ బ్రహ్మనిష్టం. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. స్వామిని, అటువంటి గురువుని నాకు ఎలా తెలుస్తుందండి అన్నారు. తెలియదు, వెరీ డిఫికల్ట్. శ్రోత్రియుడు అని చెప్పి 4-5 క్లాసులకు వెళితే కొంచెం అర్థం కావచ్చు, కానీ బ్రహ్మనిష్ఠులా కాదా అని తెలుసుకోవడం అనేటువంటిది ఇంపాసిబుల్. నీ యొక్క పూర్వజన్మ సుకృతం, నువ్వు గనక బాగా పుణ్యం చేసి ఉంటే నీకు అటువంటి గురువు లభిస్తారు. ఈయన ఉత్తమ గురువు అండి. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. గురుం అభిగచ్చేత్ అన్నారు. అభిగచ్చేత్ అంటే ఆ సమీపించాలి అటువంటి గురువు దగ్గరికి అన్నారు. సరే, మధ్యమ గురువు అంటే ఎవరని చెప్పాను? కేవల శ్రోత్రియ, చదువుకున్నారు బాగా. హీ నోస్ హౌ టు కమ్యూనికేట్, మెథడాలజీ ఎవ్రీథింగ్ హీ నోస్, బట్ అనుష్ఠానం తాను బ్రహ్మన్ అనేటువంటి నిష్ఠ ఇంకా రాలేదు. జ్ఞానం ఉన్నది, శాస్త్రం తెలుసు, కమ్యూనికేట్స్, కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉన్నది. ఆయన కూడా మధ్యమ గురువే. అయితే అటువంటి గురువు దగ్గర చదివితే జ్ఞానం కూడా వస్తుంది, మనకు మోక్షం కూడా వస్తుంది, నష్టం లేదు. ఆయనకు రాకపోయినా మోక్షం శిష్యుడికి రావచ్చు, ఎందుకంటే శిష్యుడికి పుణ్యం చేసుకొని ఉండొచ్చు కదండి. ఆయన శాస్త్రం బాగా చెప్తున్నాడు, ఆయనకేదో పూర్వజన్మ ప్రారంభం వల్ల నిష్ట రాలేదు. ఒకవేళ మనం అనుకోకూడదు, ఒకవేళ మధ్యమ గురువుకి అంతే కదా, శ్రోత్రియుడైనాడు, కనీసం ఈ గురువు అన్నా దొరికాడు నాకు. మరి అందరికీ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠులు దొరకరు కదండి, కనీసం శ్రోత్రియ గురువు దొరికినా కూడా అదృష్టమే. కనుక మధ్యమ గురువు అంటే కేవల శ్రోత్రియ అని అర్థం. అంటే ఒక గురువు దగ్గర చదివి సంవత్సరం తరబడి కనీసం 12 సంవత్సరాలు చదవాలండి శాస్త్రం, కనీసం. ఏది రోజు చదివితే, ఇట్లా వారానికి చదివితే 3-4 డికేడ్స్ అన్నా చదవాలి, ఒక 20-30 సంవత్సరాలన్నా చదవాలి. వారానికి కూడా వారం వారం రావడం లేదు కదా, అప్పుడప్పుడు వస్తే లైఫ్ లాంగ్ అని అయిపోతుంది, జీవితాంతం చదవాలి. సరే, ఆయన మధ్యమ గురువు అండి. అధమ గురువు అంటే కేవల బ్రహ్మనిష్ట. అధమ గురువు అంటే ఎవరని చెప్పాను? ఇన్ఫీరియర్ గురు హూ ఇస్ బ్రహ్మనిష్ట. అటువంటి వాళ్ళను గురువుగా తీసుకోకూడదు. బ్రహ్మనిష్ట అంటే ఏమిటి? పూర్వజన్మ సుకృతం వల్ల ఆ వ్యక్తి జ్ఞానం పొంది ఉంటాడు. కానీ ఆ బ్రహ్మనిష్ఠుడు ఎవరి దగ్గర జ్ఞానం పొందక, ఈ జన్మలో ఎవరి దగ్గరికి వెళ్ళి చదవకుండానే చిన్న వయసులోనే అహం బ్రహ్మాస్మి అని జ్ఞానం వచ్చేస్తుంది. ఏ గురువు ఉండరు వాళ్ళకి. వేదాంతం అంతా చెప్తారు, శాస్త్రంలో ఉన్నదంతా చెప్తారు, ఏమేమిటి చెప్పబడింది అంతా కూడా తెలుస్తుంది వాళ్ళకి. కానీ మెథడాలజీ తెలియదు వాళ్ళకి, హౌ టు కమ్యూనికేట్ అనేది తెలియదు. ఎలా చెప్పాలి వీళ్ళకి, ఏ పద్ధతిలో చెప్పాలి, ఏ మెథడ్లో చెప్పాలి, ఏ ప్రక్రియ ఉపయోగించాలి అనేటువంటిది వాళ్ళకి. టీచింగ్ దే ఆర్ అన్ఫిట్, దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు టీచ్. ఈవెన్ దే ట్రై టు టీచ్, వాళ్ళకి అర్హత లేదు టీచ్ చేయడానికి. ఒకవేళ శిష్యుల ప్రోద్బలం వల్ల టీచ్ చేయడానికి ప్రయత్నం చేసినా అటువంటి గురువు వల్ల ఈ వ్యక్తికి జ్ఞానం రాదు. ఎవరైతే వెళతారో అధమ గురువు దగ్గరికి, కేవల బ్రహ్మనిష్ఠుడి దగ్గరికి, అసలు వాళ్ళు టీచ్ చేయకూడదు ముందు. ఒకవేళ చేస్తే వీళ్ళకి జ్ఞానం అంటూ రాదు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా టీచ్ చేయలేరు. అది శాస్త్రంలో చెప్పినటువంటిది, నేను చెప్పేది కాదండి, ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే శ్రోత్రియుడైన వ్యక్తికి హౌ టు అన్ఫోల్డ్ ద శాస్త్ర అనేటువంటి కీ ఉంటుంది అతని దగ్గర. ఎందుకంటే గురు శుశ్రూష చేసి గురువు దగ్గర చదివి వచ్చాడు కదా. అందువల్ల దానికి ఒక ఉదాహరణ చెప్పాను, మీకు గుర్తుందా? ఒక వ్యక్తి బస్సులో ప్రయాణించాడు అనుకోండి, రోడ్డు మీద ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు మన ఇంటికి. వచ్చిన తర్వాత అడుగుతాం, ఎట్లా ఉన్నాయా రోడ్లు, అవి ఎట్లా ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఏమిటి, ఎక్కడెక్కడ దిగాలి, ఎక్కడెక్కడ ఏమిటి అనేది ఉంటుంది, వివరంగా చెప్తాడు. ఎందుకంటే ప్రయాణం చేసి వచ్చాడు కదా, వివరంగా చెప్తాడు. సో తర్వాత ఏమవుతుంది, మీరు కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావచ్చు. అదే ఒక వ్యక్తి ఫ్లైట్లో వెళ్ళొచ్చాడు అనుకోండి, ఆయన ఫ్లైట్లో వెళ్ళొచ్చాడు, నువ్వేమో ఫ్లైట్లో వెళ్ళలేవు, మీరేమో బస్సు ప్రయాణం చేయాలి. బస్సు ప్రయాణం చేయాలనుకున్న వ్యక్తికి ఫ్లైట్లో ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తి వివరాలు ఉపయోగపడతాయండి. బాగా ఆలోచించండి, ఆ వ్యక్తికి ఉపయోగపడవు అన్నారు. కాబట్టి ఆ యొక్క ఫ్లైట్లో వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఏమిటంటే, కింద ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి, ఏ ఏ కష్టాలు ఉన్నాయి, ఏ ఏ అధికారాలు ఉన్నాయి అవన్నీ తెలియవు. అదే బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుకి ఈ యొక్క శిష్యుడు ఏ లెవెల్లో ఉన్నాడు, ఏం టీచ్ చేయాలి, ఎప్పుడు ఎలా ఎంతవరకు చెప్పాలనేటువంటి అవగాహన ఉండదు. అందుచేత శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడి దగ్గరికే వెళ్ళాలి, కనీసం శ్రోత్రియుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకని ఆల్ బ్రహ్మనిష్టాస్ ఆర్ ఇన్స్పైరింగ్ పీపుల్ అన్నారు. వాళ్ళు మనలో ప్రేరణ కలిగించే వ్యక్తులే, కానీ వాళ్ళకి నమస్కారం చేయి, వాళ్ళని పూజించు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు కాదనలేదు. కానీ శాస్త్రం వాళ్ళు చెప్పినటువంటి వాక్కులను తీసుకొని నువ్వు ఈ జన్మలో మోక్షాన్ని పొందాలనుకోవడం చాలా అవివేకత్ అంటారు. చాలామంది ఉన్నారు ఇప్పుడు అలా. ఎందుకండి శాస్త్రం చదవటం, గురువు ఎందుకండి, ఆయనకేమన్నా గురువు ఉన్నాడా ఏమిటి, ఆయన గురువు లేనకుండా ఆయన జ్ఞానం పొందలేదా, కాబట్టి నేను కూడా అలాగే పొందుతాను అన్నాడు ఆ మ్యాథమెటిషియన్. ఎవరు? రామానుజం. రామానుజం టీచర్ లేకుండానే మ్యాథమెటిక్స్ చదివాడండి, నాకెందుకండి మ్యాథమెటిక్స్ టీచర్ అని అంటారా మీరు? రామానుజం జీనియస్, ఇది ప్రోడిజీ. అట్లాగే ఇప్పుడు మనం చూసేటువంటి కొంతమంది మహాత్ములు ఎవరైతే ఉన్నారో, గురువు లేరు వాళ్ళకి, వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుంటాను అని చెప్పి అనకూడదు. మనకు లెక్కల మాస్టర్ ఉంటేనే లెక్కలు తప్పుగా చేస్తాం. ఏది ప్రతిరోజు క్లాసుకి వెళ్ళి ఫస్ట్ టర్మ్ టెస్ట్, సెకండ్ టర్మ్ టెస్ట్ అన్నీ రాసిన తర్వాతనే ఫైనల్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తాయి. అట్లాంటి మనం రామానుజంతో పోల్చుకుంటే ఎట్లాగండి? అదేవిధంగా ఆ ఎక్సెప్షనల్ కేసెస్ అన్నమాట అవన్నీ కూడా. వాళ్ళు పూర్వజన్మలో గురువు దగ్గర చదివి అప్పుడు మోక్షం పొందకుండా ఆ బ్రాడ్ ఫార్వర్డ్తో మళ్ళీ జన్మకి యోగా భ్రష్టులు అన్నమాట వాళ్ళు. యోగా భ్రష్టులై ఈ జన్మలో వచ్చారనుకోండి, చిన్నతనం నుంచి ఆ జ్ఞానం మొదలవుతుంది. ఈ విషయం తెలియదు చాలామందికి. వాళ్ళంతటా వాళ్ళే పుస్తకాలు చదువుకొని వాళ్ళంతటా వాళ్ళే ఈ జ్ఞానాన్ని పొందాలనుకుంటారు, సమయం వృధా చేసుకుంటారు, జన్మలు కూడా వృధా చేసుకుంటారు. అందుకని ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి, గురువు లేకుండా మోక్షం రావడం అనేటువంటిది లేదు. సమిత్పాణిహి అంటే ఏమిటి? ఇప్పుడు ముగ్గురు గురువులను చెప్పాను, గురువులు కాదు గురువులు గురించి చెప్పాను. ఈ సమిత్పాణిహి విశేషం ఏమిటంటే, ఆ ఎండు పుల్లలు ఉన్నాయి చూసారా, ఇవి ఎలాగైతే వెంటనే నిప్పు అంటుకుంటుంది కదండి, ఎండు అయితే బాగా డ్రై ట్విగ్స్ అయితే ఏమవుతాయి, అట్లా దగ్గర చూపిస్తే చాలు మంట పట్టుకుంటుంది వాటికి. ఈ శిష్యుడు తెలియజేస్తున్నాడు, నా మనస్సు కూడా అలాంటిదే తయారుగా ఉన్నది, వైరాగ్యంతో వివేకంతో శమధమాది షట్క సంపత్తితో ముముక్షుత్వ ఆ జిజ్ఞాసుతో నేను వచ్చాను, మీరు అట్లా జ్ఞానాన్ని ఇస్తే చాలు నేను అలా పట్టేసుకుంటాను అన్నారు. అది ఆ యొక్క అర్థం. సమిత్పాణిహి అంటే ఏమిటి? చేతిలో ఎండు పుల్లలే, కానీ బుద్ధిలో ఇక్కడ లేకపోతే ఏం ప్రయోజనం? అందుకని నేను చేస్తున్న పనికి నా భావనకి ఇంటిగ్రేషన్ ఉండాలి, అది ఉద్దేశం. అలా వెళ్ళాలి అంటే వినయంతో వెళ్ళాలి గురువు దగ్గరికి అని అర్థం. వినయంతో వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అని చెప్తారు. మొదటిసారిగా వెళ్ళేటప్పుడు ఒక ఫలమో పుష్పమో ధనమో ద్రవ్యం తీసుకొని వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా మొదటిసారి వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. వెళ్ళి నమస్కారం చేసి క్రింద కూర్చోవాలి. మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి ఉంటే తప్ప ఇట్లా అప్వర్డ్ హిల్ అన్నమాట. అప్ హిల్ టాస్క్. అప్ హిల్ టాస్క్ అంటే ఫోర్స్ టు యూజ్ మోర్. అందుకే నేను కాలేజెస్లో ఇప్పుడు స్కూల్స్లో కూడా ఎందుకు విద్య రావడం లేదంటే టీచర్ నుంచొని చెప్పాలి, పిల్లలందరూ కూర్చుంటారు. ఇది పద్ధతి ఇప్పుడు. అందుకే విద్య రావడం లేదు. ఏమొస్తుందంటే స్ట్రైక్ చేయడం తెలుసు వాళ్ళకి, ర్యాగింగ్ చేయడం తెలుసు, ఈ టీజింగ్ తెలుసు వాళ్ళకి. ఎలా తెలుస్తాయండి? అందుకని గురువు దగ్గర క్రింద కూర్చోవడం అనేటువంటిది ఒక వినయం. అది అంటే మిమ్మల్ని అందరూ కూర్చోమని చెప్పలేదు, చెప్తున్నాను విషయం. మన పిల్లలకన్నా నేర్పాలి కదా ముందు. గురువు ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం కానీ ఉన్నత ఆసనంలో కూర్చోవడం కానీ చేయకూడదు. ఆ ఒక సమిత్పాణి అని ఒక్కటే చెప్పారు ఇక్కడ, మిగతావన్నీ చెప్పలే. మిగతా ఉపనిషత్తుల్లో వస్తాయి అవన్నీ కూడా. ఎందుకంటే కాంటెక్స్ట్ కాబట్టి చెప్తున్నాను. ఆ బ్రహ్మ విద్యను పొందాలి అంటే వినయం లేనటువంటి, సంస్కారం లేనటువంటి మనస్సుకి రాదు ఆ విద్య. ఎంతెంత వినయంగా ఉంటామో అంత తొందరగా నాలెడ్జ్ వస్తుందని చెప్పి రమణ మహర్షి చెప్పారు ఒక దాంట్లో ఒక చోట. ఎంతెంత వినయంతో ఉంటావో నీకు అంత తొందరగా జ్ఞానం వస్తుంది అన్నారు. వినయం అంటే ఏమిటి? ఎలా చూపిస్తాం వినయం? నమస్కారం ద్వారా, గురువుకు శుశ్రూష చేయడం ద్వారా, వారికి సహాయం చేయడం ద్వారా. వారికి ఏ విధంగా నేను సహాయపడగలిగితే ఆ విధంగా సహాయపడి ఇటువంటి ఉన్నతమైన విద్యని నాకు నేర్పుతున్నారు, ఈ సమాజానికి ఉపయోగపడే విద్యను వారు బోధిస్తున్నారు కాబట్టి వారికి ఏదైనా నేను సహాయం చేయాలి అనే ఉద్దేశంతో నా మనసు తయారుగా ఉంది ఈ విద్యను పొందడానికి అని చెప్పి తెలియచేయాలి కదండి. అందుకని అభిగచ్చే. అంతేగాని మీరు మా ఇంటికి రండి కారు పంపిస్తాను అని చెప్పి అనకూడదు. నాకు డబ్బులున్నాయి కదండి, మీరు మా ఇంటికి రండి. అది ఎప్పుడు నాకు వీలైతే అప్పుడు అన్నారు. అందుకని పెద్ద పెద్ద మహర్షులు మహామహా వాళ్ళు కూడా ధనవంతులైనప్పటికీ కూడా కష్టపడి దూరమైనప్పటికీ కూడా వాళ్లే గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని వినయంతో చదువుకున్నారు. అలా చదవాలి అది. అందుకని సహయేవ శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురుం అభిగచ్చేతన్నారు. సమిత్పాణిహి, సమిత్ని చేతిలో పెట్టుకొని ఆ విద్యని నేర్చుకోవడానికి గురువుని సమీపించాలి అని అర్థం. తర్వాత శ్లోకం. అలా శిష్యుడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు ఏం చెప్పాలి? నేను చెప్పను, నాకు టైం లేదు అనకూడదు. ఇంత కష్టపడి శిష్యుడు సమిత్తులు తీసుకుని చేతిలో గురువు దగ్గరికి వస్తే నాకు ఇప్పుడు టైం లేదని అనొచ్చా? అనకూడదు. ఆ గురువు జ్ఞానం శ్రోత్రియుడై బ్రహ్మనిష్ఠుడై ఉన్న గురువు విద్యను గనక బోధించకపోతే అర్హత కలిగిన శిష్యుడు వచ్చినప్పుడు బ్రహ్మరాక్షసుడై పుడతాడట గురువు. బ్రహ్మరాక్షసుడే పుడతాడు. ఎందుకంటే విద్యని బోధించకపోతే అడిగిన వాళ్ళకి ఇచ్చి తీరాలి విద్యని. కాబట్టి ఇక్కడ గురువుగారు ఏం చేస్తున్నారు? చెప్తున్నారు విద్యను ఎలా ఇస్తారు, ఎటువంటి వాళ్ళకి ఇస్తారనే విషయాన్ని చెప్తున్నారు. 13వ మంత్రం. తస్మై సహ విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్వతః బ్రహ్మ విద్యా. మీ పుస్తకంలో ఆ 3-4 లైన్లు ఉన్నాయా? అన్ని పుస్తకాల్లో, తెలుగు పుస్తకాల్లో కూడా, ఓల్డ్ ప్రింటింగ్ బుక్స్లో కొంచెం మిస్టేక్ ఉన్నది. ఈ మంత్రంలో గురువుగారు ఏం చెప్తున్నారంటే తస్మై అన్నారు. తస్మై అంటే అటువంటి. అలా సమిత్తులు చేతిలో పెట్టుకొని ఎవరైతే శ్రోత్రియుడైనా బ్రహ్మనిష్ఠుడైనా గురువు దగ్గరికి సమీపిస్తాడో అటువంటి వ్యక్తికి, ఆ వ్యక్తి ఎటువంటి వాడు అయి ఉండాలి? ఇంకా చెప్తున్నారు, సమిత్తులు చేతిలో పెట్టుకుని వచ్చినంత మాత్రం సరిపోదు, ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలి ఆ శిష్యుడు ఈ బ్రహ్మ విద్యను పొందాలి అంటే. ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ. ప్రశాంత చిత్తం కలిగి ఉండాలండి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా లేకుండా క్లాసుకి వచ్చి కూర్చొని మనసు ఇంటి దగ్గర ఉందండి అంటే రెస్ట్లెస్ మైండ్ ఈజ్ అన్ఫిట్ మైండ్, ఇమోషనల్లీ అప్సెస్డ్. ఏదో ఒక ప్రాబ్లం మనసులో చికాకుతో దిగులుతో దిగజారిపోయి మనస్సు కష్టాలకి తట్టుకోలేక ఏదో గుడి ఉంది కదా శబ్దం వినపడుతోంది అని వచ్చాడనుకోండి, ఆ మనస్సులోకి ఇవన్నీ వంట పట్టవు. అందుకని ప్రశాంత చిత్తం అంటే రిలాక్స్డ్ మైండ్ అన్నమాట. ఎటువంటి అలజడి లేనటువంటి మనస్సు, ఎటువంటి ఆందోళన బలహీనతలు, మానసిక బలహీనతలు కానీ మనసు దుర్బలత్వం కానీ లేనటువంటి వ్యక్తి అని అర్థం. అది ప్రశాంత చిత్తాయ అంటే. అటువంటి మనసు ఉన్నదా మనకు? ఉంటే టిక్ మార్క్ పెట్టుకోండి, లేకపోతే వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలి. ప్రశాంత చిత్తాయ శమ అన్వితాయ అన్నారు. శమ మీ అంటే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి అని అర్థం. ప్రశాంత చిత్తం అంటే శమ, మనోనిగ్రహం. ఇక్కడ శమ అన్వితాయ అంటే ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో, కోపం, కామం, క్రోధం, లోభం, మోహం, మద మాత్సర్యాలు లేకుండా ఎవరైతే వారి యొక్క ఇంద్రియాలని తమ యొక్క ఆధీనంలో పెట్టుకొని ఉంటాడో అంటే ఏమిటి, ఆహార నియమ నిష్టలు, వ్యవహారం ప్రపంచంలో నిష్టగా ఉండే వ్యక్తి అన్నమాట. పూజ పద్ధతి అనుష్ఠానం, ఒక డిసిప్లిన్డ్ వే ఆఫ్ లైఫ్ ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. ఒక డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. శమ అన్వితాయ అటు ఉన్నటువంటి వ్యక్తి సమ్యక్ ఉపసన్నాయ. సమ్యక్ అంటే ప్రాపర్లీ, విధిగా అన్నమాట. విధివద్ ఉపసన్న అని చెప్పారు అక్కడ మొదటి మంత్రంలో, రెండో మంత్రంలో. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు సమ్యక్ ఉపసన్నాయ. సమ్యక్ అంటే ఏమిటి, వినయంగా. ఉపసన్నాయ అంటే దగ్గరికి వచ్చి కూర్చున్నటువంటి. ఉపసన్నాయ అంటే ఎవరైతే వినయంగా రావలసిన పద్ధతిలో గురుదక్షిణ తీసుకొని వినయంతో నేను నేర్చుకోవాలని ఉన్నదండి, నా దగ్గరికి మీ దగ్గరికి వచ్చాను అనేటువంటి భావన, కనీసం పరిచయం చేసుకోవడం, నా పేరు ఇది, నేను ఫలాని చోట నుంచి వస్తున్నాను, నాకు చదవాలని చాలా సంతోషంగా ఉంది అని కనీసం పరిచయం చేసుకోవాలి కదండి. అలా వచ్చి అలా కుర్చీలు కూర్చొని వెళ్ళిపోతే అది సమ్యక్ ఉపసన్నాయ అని చెప్పగలమా? నాకు కష్టంగా ఉంటుంది వింటే ఇవన్నీ కూడా. శాస్త్రం ఎంత జాగ్రత్తగా చెప్తుందో తెలుసా, ఎందుకంటే ఈ బ్రహ్మ విద్యను అందరికీ ఇవ్వకూడదు, అలా వినయం విధేయతలు ఉన్నటువంటి వ్యక్తికే ఇవ్వాలి. అందుకని ఆ సమ్యక్ ఉపసన్నాయ అనేటువంటిది అంత విలువైనటువంటి. అందుకని గురువుగారి ముందు మాట్లాడేటప్పుడు, గురువు అక్కడ ఉన్నప్పుడు మనం పెద్దగా మాట్లాడకూడదు అసలు, ముందు సంగతి. గురువుగారు నుంచున్నప్పుడు మనం కూర్చోకూడదు, గురువుగారు కూర్చున్న ఆసనం పక్కనే అదే లెవెల్లో కూర్చోకూడదు. గురువు ఉన్న చోట మౌనంగా ఉండాలి, వారు అడిగితే సమాధానం చెప్పాలి. ఇటువంటివన్నీ ఉన్నాయి, దాన్నే సమ్యక్ ఉపసన్నాయ అంటారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే, మళ్ళీ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను, ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ కాంటెక్స్ట్. అందుకని గురువుగారు చెప్పేటప్పుడు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం, గ్రహించడం, రాసుకోవడం, తెలుస్తుంది కదా గురువు గారికి, తెలియదండి ఎవరెవరు శ్రద్ధగా వస్తున్నారు శ్రద్ధగా వింటున్నారు తెలియదా ఏమిటి? వారికి ఎట్లా తెలుస్తుందండి అని మనం అనుకుంటాం. వాళ్ళకి అమోఘమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి గురువులకి ఎవరు ఏ దృష్టితో ఏ భావంతో వస్తున్నారు అనేటువంటిది వెంటనే పసిగట్టగలరు. కాబట్టి వినయం, విధేయత, ఆ శ్రద్ధ, భక్తి, శాస్త్రం మీద క్రమశిక్షణ, ప్రతిరోజు రెగ్యులర్గా రావటం, పంక్చువల్గా రావడం, క్లాసు 6:30 మొదలైతే 7 గంటలకు వస్తే అటండి క్లాస్కి, అరగంట సేపు తర్వాత మీరే మళ్ళీ క్లాసులు రిపీట్ చేయండి వచ్చే క్లాసులో అని ఎట్లాగ రిపీట్ చేస్తారు కదా. రిపిటీషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. అందుకని ఎవరైతే క్రమశిక్షణగా సిస్టమాటిక్గా కన్సిస్టెంట్గా వచ్చి వింటారో వాళ్ళకు వస్తుందండి జ్ఞానం. అది సమ్యక్ ఉపసన్నాయ అన్నారు. శుశ్రూష చేయడం గురువుకి అన్నారు. వినయంగా వెళ్ళడం, శ్రద్ధతో వెళ్ళడం, అహంకారాన్ని చూపించకూడదు. నేను అవన్నీ చదివానండి, ఇవన్నీ చదివానండి అని మాట్లాడకూడదు. అక్కడ నీకు తెలిసినవన్నీ కూడా కట్టగట్టి ప్రక్కన పెట్టు, అక్కడికి వెళ్ళి చెప్పవాకు. చాలామంది వస్తారు, వాళ్ళు రాసిన పుస్తకాలు పేపర్లు చూపించడానికి వస్తారు, శాస్త్రం చదవడానికి రారు. ఆ బుక్స్ ఈ బుక్స్ అని చదివి కామెంటరీలు రాస్తుంటారు కొంతమంది. అంటే వీళ్ళకి మన యొక్క ప్రతిభ తెలియాలి అని తెలియజేయడం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను అవన్నీ చదివానండి, ఇవన్నీ చదివానండి, అక్కడికి వెళ్ళొచ్చానండి, ఇక్కడికి వెళ్ళొచ్చానండి, కథలు చెప్తూ ఉంటారు. కథలు కాదు, నిజంగా వెళ్ళొచ్చు ఉండొచ్చు. ఇవన్నీ కూడా చెప్పకూడదట గురువు దగ్గర. వీఆర్ నాట్ సపోజ్ టు రివీల్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చాను అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఐ డూ నాట్ నో ఎనీథింగ్. నాకేమి తెలియదండి. నేను తెలుసుకున్నది ఒకవేళ అది పరమసత్యమో నిజమో కాదో నాకు తెలియదు అనేటువంటి భావన ఉండాలి. నాకంతా తెలుసండి, నేను ఇవన్నీ చదివేశాను ముందే. ఆ దృక్పథం కానీ అటువంటి వ్యవహారం కానీ ఉన్నది అంటే ఆ శిష్యుడు అనర్హుడు అని అర్థం శాస్త్రానికి. వినొచ్చు కూర్చొని క్లాసులో, కానీ ఆ భావనతో మనసులో ఉంచుకొని కనుక వింటే ఈ శాస్త్రం వంట పట్టదు. అందుకని నాకేమీ తెలియదండి, ఏదైనా కొంచెం తెలిసి ఉంటే ఒకవేళ అది ఎంతవరకు సత్యమో కూడా అది నాకు తెలియదు. ఇంత వినయం కావాలి మనిషికి. ఏ అందరికీ ఎందుకు రావట్లేదు, ఎందుకు కృష్ణ పరమాత్మ మనుష్యాణం సహస్రేషు అని చెప్పారంటే కారణం ఇదే. అర్హత కలిగి ఉండేవాడు చాలా తక్కువ, అర్హత కలిగిన తర్వాత కూడా వచ్చి శ్రద్ధగా చదివేవాడు చాలా తక్కువ. అరుదు. ఆ గురువు మీద శ్రద్ధ భక్తి, శాస్త్రం మీద శ్రద్ధ భక్తి, ఈశ్వరుడి మీద శ్రద్ధ భక్తి ఉండి చదివేవాడు చాలా అరుదు. అందుకని ఒకే గురువు దగ్గర చదవాలని చెప్పింది కారణం అదే. ఒకే గురువు దగ్గర కానీ ఆ గురువుకు సంబంధించిన పరంపరలో కానీ చదవాలి. కానీ వేరే వేరే గురువు దగ్గరికి వెళ్ళి ఆయన గురువే ఆయన ముండకోపని చెప్తున్నారు కదండి. ఆ స్వాములు వారు చెప్తున్నారు, ఈ స్వాములు వారు చెప్తున్నారు, ఆవిడ చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారు, అన్ని చోట్ల వింటానండి అన్నట్ట. దట్ ఈజ్ నాట్ సమ్యక్ ఉపసన్నాయ. అంటే ఏమిటి అర్థం? శాస్త్రంలో చెప్పబడింది ఒక గురువు దగ్గరికే ఎందుకు వెళ్ళి చదవాలి అంటే, సపోజ్ మీరు ఫిజిక్స్ చదవాలనుకున్నారనుకోండి, ఒకరోజు లైలా కాలేజీకి వెళ్ళండి, ఒకరోజు ఎతిరాజు కాలేజీకి వెళ్ళండి, ఒకరోజు పచ్చిపాస్ కాలేజీకి వెళ్ళండి, చదవండి. చదువుతున్నారా అలా? అందరూ చెప్పేది అదే ఫిజిక్స్ కదండి, అదే మ్యాథ్స్ కదా, అదే బీఎస్సీ క్లాసు, అదే ఎంఎస్సీ క్లాసు, వై కాంట్ ఐ గో దేర్ అన్న. దానికి ఎలాగైతే వెళ్ళరో మరి దీనికి ఎట్లండి? ఈ ఆత్మవిద్యకు మాత్రం ఎలా సరిపడుతుంది ఆ అటువంటి పద్ధతి? అంటే నా దగ్గరికే రావాలని నేను చెప్పడం లేదు. మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఆ గురువు దగ్గరే చదవండి. స్టిక్ టు వన్ టీచర్ అంటిల్ యూ గెట్ ఫర్మ్ నాలెడ్జ్. స్వామి పరమార్థానంద గారు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన స్ట్రిక్ట్గా ఉంటారంటే ఏమిటి, స్టూడెంట్కి బెనిఫిట్ కోసమే. ఆ పరంపరలో ఆ పద్ధతిలో చెప్పే మెథడాలజీ వేరే, ఒక్కొక్క పరంపర ఒక్కొక్క పద్ధతి చెప్పేది వేరే. నేను వాళ్ళు చెప్పేది అవతల గురువులు చెప్పేది తప్పని చెప్పను. అందరూ చెప్పేది మ్యాథమెటిక్సే, అందరూ చెప్పేది ఫిజిక్సే, తప్పంటామా అనం కదా. కానీ చెప్పే పద్ధతిలో, మెథడాలజీలో దెర్ ఇస్ ఎ technique, how they interpret, how they proceed, how they teach language, communication. There are so many things. అందుకని ఈ చిన్న సూక్ష్మాన్ని పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా గ్రహించడం లేదు. ఏమిటండి, ఎప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళండి, అన్నిట్లో మెంబర్షిప్లు ఉండాలి, అన్ని చోట్లకి వెళ్ళాలి, అన్ని చోట్ల నేనే ఫస్ట్ ఫ్రంట్ చైర్లో, ఓ ఈజ్ వెరీ పాపులర్ పర్సన్ అనుకోవాలి కదా అందరు. వేదాంతంలోకి వచ్చినప్పుడు కూడా ఇంకా ఇవన్నీ ఉంటే ఎట్లా? అందుకని ఒక గురువు దగ్గరే కొన్ని సంవత్సరాల తరబడి చదవాలి. చదివిన తర్వాత నీకు నిష్ట వచ్చిన తర్వాత ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఎక్కడ విన్నా వినదలుచుకుంటే అది బోనస్, నష్టం లేదు, అప్పుడు వెళ్ళక్కర్లేదు. ఎలాగైతే ఒక విత్తనం వేసిన తర్వాత చెట్టు పెరిగిన తర్వాత దానికి చిన్న వయసులో ఫెన్సింగ్ కడతాం, రక్షిస్తాం, ఒకసారి పెద్దది అయిపోయిన తర్వాత వదిలిపెడతాం, తర్వాత రిస్ట్రిక్షన్స్ ఉండవు. అందుకని స్వామీజీని ఫస్ట్లో నేను చదవడానికి ప్రారంభించినప్పుడు స్వామీజీ ఏం పుస్తకాలు చదవమంటారని అడిగాను. అడిగితే ఏం పుస్తకాలు చదవద్దన్నారు, డోంట్ రీడ్ ఎనీ బుక్ అన్నారు, రీడ్ మై ఓన్ నోట్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రైటింగ్, నేను చెప్పిన క్లాసులో చెప్పింది ఏదైతే రాస్తున్నావు అదే తిరిగి తిరిగి చదువు అన్నారు. అన్నా కూడా ఈ చదువు అలవాటు కదండి, అన్ని పుస్తకాలు చదవడం అంత తేలిగ్గా మనసు ఒప్పుకోదు, వారికి తెలుసు ఆ సంగతి. అందుకని చిన్న చిన్న పుస్తకాలు కొన్ని ఇచ్చారు చదవమని. అంటే గురువుగారికి తెలుసు మనకి ఏది ఇస్తే ఈ పరంపరలోనే ఇదే విధంగా ఉంటామని వాళ్ళు. అందుకని అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద గురు వీ హ్యావ్ టు స్టడీ ఇఫ్ గురు పర్మిట్స్. అందుకని ఈవెన్ ఎనీ కామెంటరీ బుక్ కూడా, ఎనీ కామెంటరీ, ఇట్ ఇస్ నాట్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ సింప్లీ రీడింగ్ ఎనీ కామెంటరీ. ఒక కామెంటరీ బుక్ చూడండి, సెల్ఫ్ రియలైజేషన్, అపరోక్షానుభూతి అంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. దిస్ ఇస్ ద ట్రాన్స్లేషన్, లిటరల్ ట్రాన్స్లేషన్. అపరోక్ష అనుభూతి అంటే సెల్ఫ్ రియలైజేషన్. అనుభూతికి రియలైజేషన్ అనే పదాన్ని స్వామి దయానంద సరస్వతి వారు ఒప్పుకోరు, మా గురువు గారు అన్నమాట. ఆ రియలైజేషన్ అనే పదం అనేటువంటిది దట్ ఈజ్ ఎ మిస్లీడింగ్ టర్మ్ ఇన్ సంప్రదాయ అన్నారు. ఇట్లా ఎన్నో ఉంటాయి. ఒక్క వర్డ్ బ్లిస్ అనే పదాన్ని వాడనివ్వరు స్వామీజీ. ద బ్లిస్ ఈజ్ అనదర్ మిస్లీడింగ్ వాక్యం. ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? వెన్ యు ఆర్ కన్సిస్టెంట్ విత్ వన్ గురు ఓన్లీ యూ క్యాన్ నో. ఒక చోటుకి వెళ్తే ఒక గురువు బ్లిస్ అంటారు, ఇంకో చోటుకి వెళ్తే ఇంకొక ఆయన రియలైజేషన్ అంటారు, ఇంకొక ఆయన లిబరేషన్ అంటారు, ఇంకొక ఆయన సాక్షాత్కారం అంటాడు. దే ఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్. ద పర్సన్ హూ గోస్ దేర్ విల్ గెట్ కన్ఫ్యూజ్. ఎవరైతే అక్కడికి వెళ్తాడో ఆ వ్యక్తికి కన్ఫ్యూషన్. కాబట్టి అది సమ్యక్ ఉపసన్నాయ, సమ్యక్ ఉపసన్నాయ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ. అటువంటి శిష్యుడికండి, ఇప్పుడు ఎటువంటి శిష్యుడు కావాలో చెప్పాను కదా, అటువంటి శిష్యుడికి ఇప్పుడు పోయిందనుకుంటా కదా. ఏన అక్షరం పురుషం సత్యం వేద, అటువంటి శిష్యుడికి గురువు ఏం చేయాలట? ఏ సత్యాన్నైతే అక్షర పురుషుణ్ణైతే తెలుసుకోగలడో, వేద అంటే తెలుసుకోగలడో, ఏన అంటే బై హుచ్ మెథడ్, ఏ పద్ధతిలో చెప్తే ఈ పురుషుడు అంటే ఏమిటి? పరబ్రహ్మ. పూరయతి సర్వం ఇది పురుషః. ఏ పురుషుడైతే ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడో చైతన్య స్వరూపంలో, అటువంటి పురుష. ఇంకొక పేరేమిటి? అక్షరం. క్షరం లేనటువంటిది, క్షీణత లేనటువంటిది. సత్యం అంటే ఎప్పుడు ఎల్లకాలాల్లో ఉన్నటువంటిది. సత్యం అంటే మనం మాట్లాడే సత్యం కాదు, సత్యం అంటే దట్ హుచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్ అన్నారు. ఏమిటండి ఉండేది ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైం చెప్పండి? ఆత్మ, బ్రహ్మన్. కాబట్టి సత్యం, పురుష, అక్షరం, అటువంటి పురుషుడిని గురించి, అటువంటి సత్యాన్ని గురించి, అటువంటి అక్షరాన్ని గురించి వేద తెలుసుకుంటాడో, ఏన ద దేన్ని చెప్పడం వల్ల ఇది తెలుసుకోగలుగుతాడు? ఏం చెప్పడం వల్ల తెలుసుకుంటారండి? పురాణాలు, కథలు, వేదాంతం. ఆ వేదాంతంలో కూడా భగవద్గీత, ఉపనిషత్తులు కంపల్సరీ. ఇవంతా హై లాంగ్వేజ్ అండి. మాకు చిన్న చిన్నవి ఏమైనా చెప్పండి అన్నారు. చిన్న చిన్నవి ఏం చెప్తారండి? అందుకని ఏనా అంటే ఈ అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే ఏవైతే చదవాలో, ఏవి చెబితే ఇవి తెలుసుకోగలుగుతాడో అది చెప్పాలి కదండి. ఇక్కడ అందరు స్టూడెంట్స్ పాపం అర్థం చేసుకోలేరు. అందుకే నేను భగవద్గీత చెప్పను వీళ్ళకి, నేను రామాయణమే చెప్తాను వీళ్ళకి, భారతం చెప్తాను అని అంటే ఏమిటి అర్థం? అంటే రామాయణం భారతం చెప్పి ఆత్మజ్ఞానాన్ని పొందించలేవు. అర్థమైందే? ఏమండి స్వామిని, మీరు లలిత సహస్రనామం చెప్పండి, విష్ణు సహస్రనామం చెప్పండి అంటే చెప్పడంలో తప్పు లేదు, కానీ జ్ఞానం పొందాలి అంటే, ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఉపనిషత్తులో భగవద్గీతయే చెప్పాలి. ఇప్పుడు స్టూడెంట్స్ కష్టంగా ఉంది, ఆ ఏరియాలో వాళ్ళందరికీ ఇదంతా అర్థం కాదండి అని చెప్తే అది అర్థమయ్యే వాళ్ళకి చెప్పండి. ద వన్ హూ డిజైర్స్ టు దిస్ నాలెడ్జ్ ఓన్లీ దే షుడ్ కమ్, ద టీచర్ షుడ్ టీచ్. అందుకని వాళ్ళకి ఏదో అర్థమవుతుంది, ఏదో చిన్న చిన్న కథలు అర్థమవుతాయి, పురాణ కథలు అర్థమవుతాయంటే అది వేరే క్లాసు. హియర్ ఇక్కడ జరిగే క్లాసులు ఏమిటంటే ఆత్మజ్ఞానం కోసం వచ్చే వాళ్ళ కోసం ఈ క్లాసులు. అర్థం కాకపోతే మరీ అబౌ హెడ్గా ఉంటే హరికథలకు భాగవతాలు ఉన్నారు కదా చెప్పేవాళ్ళు, కథలు మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళండి. ఇక్కడ చెప్పబడేది అదే, రాదలుచుకుంటే రావడం లేకపోతే మానేయడం అంతే. ఎందుకంటే విషయం చెప్తున్నాను తెలియాలి కదా. చాలా కష్టంగా ఉందండి. అంటే మొదట్లో చాలామంది వచ్చేవాళ్ళు పాపం అందరూ సన్యాసి అంటే ఎవరు మంచి కథలు చెప్తారు, జోకులు అవి వేస్తుంటారు పురాణాలు లాగా అని అనుకున్నారు. మొదటి క్లాసే వాళ్ళకి చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ద పర్సన్ హూ ఈజ్ కమింగ్ ఈజ్ అ డిఫరెంట్. చదువుకునేటానికి వచ్చి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వచ్చే వ్యక్తి వేరు, అది చెప్పాలనుకునే గురువు వేరు. ఆ గురువు ఆ స్టూడెంట్ అది జరిగినప్పుడే ఆ టీచింగ్ కమ్యూనికేషన్, ఈ జ్ఞానం టేక్ ప్లేస్. కాబట్టి మీకు కూడా అలాంటి ఎటువంటి సందేహాలు అంటే ఇప్పుడే చెప్పేస్తున్నా, డోంట్ వేస్ట్ యువర్ టైమ్, అన్నెసెసరీ. ఎందుకంటే ఈ సమయాన్ని ఇంకెక్కడైనా ఉపయోగించవచ్చు కదా. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, దేనికి వస్తున్నాను మీకు తెలియాలి కదండి. మీకు తెలియాలి కదా ఫస్ట్, ఐఎమ్ క్లియర్ వాట్ ఫర్ ఐఎమ్ కమింగ్ హియర్, బట్ యూ ఆల్సో షుడ్ నో వై యు ఆర్ కమింగ్ హియర్. ఈ సంగతి ముందే చెప్పొచ్చు కదండి అన్న, ఇది ముందే ఫస్ట్ ఉపనిషత్తే కదా, అందుకని ఇప్పుడే చెప్తున్నా. యు ఆర్ కమింగ్ హియర్ టు గెట్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం ఈ యొక్క వేదాంత తరగతులకు వస్తున్నాను నేను. ఈ ఆత్మజ్ఞానం పొందాలి ఈ శిష్యులు అనేటటువంటి ఉద్దేశంతో స్వామిని ఇక్కడ చెప్తున్నారు తరగతులు. అటువంటి జ్ఞానం పొందాలి అంటే వారు ఏం చెప్తున్నారు, భగవద్గీత ఉపనిషత్తులు చదవాలని చెప్తున్నారు. అవి చదివితేనే మనకు జ్ఞానం కలుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది క్లియర్గా ఉంది కదా మీకు, ఎందుకు వస్తున్నారు, స్వామిని ఏం చెప్తున్నారు, ఏం సబ్జెక్టు తీసుకుంటున్నారు. ఇది తెలియకుండా ఏమిటో జరుగుతుందని అంటే వేస్ట్ ఆఫ్ టైం. మీకు వేస్ట్, నాకు కంఠ శోష కదా. మస్ట్ బి వెరీ క్లియర్ అన్నారు. అంత అర్థం ఉంది ఈ శ్లోకాల్లో. ఏన అక్షరం పురుషం వేద అన్నారు. సత్యం వేద తాం తత్వత బ్రహ్మ విద్యాం ప్రవోచ ప్రోవాచ. అటువంటి శిష్యుడికి తాం బ్రహ్మ విద్యా అంటే ఆ బ్రహ్మ విద్యని. ఏ బ్రహ్మ విద్యని? అక్షర విద్య, పురుషోత్తమ విద్య, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ విద్యని ఎవరైతే తెలుసుకోగలుగుతారో అటువంటి విద్యని ఈ శిష్యుడికి ప్రోవాచ గురువు చెప్పాలి, చెప్తారు, చెప్పాలి. అది గురువు చెప్పి తీరాలి అటువంటి విద్యని అని ఇక్కడ చెప్తున్నారు గురువు గారు. ఈ యొక్క మంత్రంతో ఈ యొక్క మొదటి అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మ విద్య మొదలవుతుంది, టీచింగ్ మొదలవుతుంది. ఇంతవరకు ఏం చెప్పారు, కర్మ వల్ల ఏమి లభిస్తుంది? అనిత్యమైనటువంటి స్వర్గఫలం అని చెప్పారు. ఉపాసన వల్ల కూడా క్రమముక్తి అని చెప్పారు. కానీ ఇక్కడే జీవించి ఉండగానే జీవన్ముక్తి కావాలి. జీవన్ముక్తి అంటే ఏమిటి? దుఃఖాన్ని నుంచి నేను విముక్తుణ్ణి కావాలి అనేటువంటిది జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తిని పొందాలి అంటే బ్రహ్మ విద్యని ఆ గురువుగారు ఎవరైతే తన దగ్గరికి వస్తారో ఆ శిష్యులకి బోధించాలి. అందుకని ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. ఇంకా రాబోయేదంతా కూడా బ్రహ్మస్వరూపం, బ్రహ్మ లక్షణం, ఆ బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి, దానికి సాధనాలు, ఇవన్నీ చెప్పబోతున్నారు గురువుగారు. అందుకని మొదట అధ్యాయంలో ఈ విషయాన్ని అపరావిద్య గురించి చెప్పి, పరావిద్య గురించి చెప్పి, దాని యొక్క రెండు విద్యల యొక్క భేదాన్ని చెప్పి, తర్వాత బ్రహ్మ విద్య యొక్క ఏ ప్రాధాన్యం, పరావిద్యయే ఈ జీవితానికి గమ్యం కావాలి అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆ పరావిద్యని ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా గురువుగారు బోధిస్తారు అనేటువంటిది మొదలవుతుంది. రెండో అధ్యాయంలో మొదటి మంత్రం నుంచి మొదలవుతుంది. మొదటి మంత్రంలో పరబ్రహ్మ జగత్కారణం అని చెప్పబోతున్నారు. ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి బ్రహ్మ సాక్షాత్కారం అంటారు చూసారా. బ్రహ్మ జ్ఞానం అనేటువంటిది ఎలా లభిస్తుందంటే బ్రహ్మను గురించి తెలుసుకోవాలి, ఆ బ్రహ్మ లక్షణం ఏమిటి తెలుసుకోవాలి. లక్షణం తెలుసుకున్న తర్వాత ఆ బ్రహ్మ ఈ జగత్తుకు కారణమని తెలుసుకోవాలి. తర్వాత ఈ జీవుడేమిటి, జగత్తేమిటి, ఆ బ్రహ్మం ఎవరు, ఈ మూడింటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది వివరంగా చదవబోతున్నాం. చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ రాబోతోంది. అందుకని శ్రద్ధగా అందరూ అన్ని క్లాసులకి వచ్చి ఈ యొక్క ప్రయోజనాన్ని పొందాలి. వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.